విఠోబా గృహస్థాశ్రమ స్వీకారము. వారు ఊరును రాత్రింబవళ్లు ప్రయాణము చేసి కొన్ని దినములకు కాశీ చేరిరి. శ్రీపాదస్వామి సిద్ధోపంతును రుక్మాభాయిని తన మఠములోనొక చోట రహస్యముగా నుండ నియమించి ఒక శిష్యుని పంపి విఠోబాను పంపించి, ఓరి చైతన్య, నీవు బ్రహ్మచారివా గృహస్థుడవా? వాస్తవముగా చెప్పుము, నిజము దాచితువా? నిన్నిప్పుడే శపింతును అని కోపముతో పలికెను. విఠోబా ఉలికిపడి గడగడ వణుకుచు నబద్ధమాడ వెరచి వాస్తవస్థితిని తెలుపుట యుక్తము అని ఎంచి వాస్తవమును వినిపించి, స్వామి, నా మనోధనమునెల్ల నీకెప్పుడునో ధారపోసి తినికాన నీవేమి చేసినను చేయవచ్చును, నీ ఆజ్ఞానుసారము నడుచుకున్నట్టుకు సిద్ధముగానున్నాను అని పలికెను. శరణాగతిని రక్షింపుము అని మొరపెట్టుచో అతని పాదములను పట్టుకుని ఏడవసాగాను. అటనున్న శిష్యులందరూ, స్వామి, దయచేసి చైతన్యస్వామి తప్పిదమును మన్నించి రక్షింపవలను అని దీనత్వముతో ప్రార్థించిరి. శ్రీపాదస్వామి కనికరించి వారి ప్రార్థనను అంగీకరించి చైతన్యస్వామిని కరుణాకటాక్షముల గనుగుని ఆదరించి, నాయనా, భయపడకుము. అలకావతిలో నీ విషయమునంతయును వివరముగా విన్నాను. నీవిప్పుడు వాస్తవమునే బలికితివి. భగవద్వాక్యమును మీరరాదన్న అభిప్రాయము చేతనే కదా నీవి చిన్నదానిని వివాహమాడితివి. అట్టి విషయమును ఇట్టి పరమ పతివ్రతను విడిచిపెట్టి నీవిట్లుండ యుక్తము కాదు. గృహస్థుడనన్నచో నేను ఉపదేశింపను అన్న సంశయము చేత వాస్తవస్థితిని దాచి నాతో బ్రహ్మచారినని ఒక విధముగా బొంకితివి. నా విషయమై ఎంతమాత్రము చింతింపకము అని పలికి లోపలనున్న రుక్మాభాయిని పిలిచెను. రుక్మాభాయి వచ్చి వినయముతో పెనిమిటి పాదముల మీద పడి ఏడవసాగెను. విఠోభా అత్యాశ్చర్య ధుర్యుడై ఏమియూ మాటలాడుటకు దోచక తల వంచుకుని యోరక నిలిచి ఉండెను. శ్రీపాదస్వామి, ఈమె ఎవ్వతియో తెలుపుము అన్నెను. విఠోభా మారుబలకక నిలిచి ఉండెను. శ్రీపాదస్వామి మందహాసము చేసి, కుమారా, ఎలా ఇట్లు యోచించుచున్నావు? అరుంధతి, అనసూయ, చంద్రమతి, దమయంతి మొదలగు పతివ్రత రత్నములతో తొలతూగలిగిన ధర్మపత్నిని వదిలివేసి సన్యాసి వేషము వేసుకున్నందున ప్రయోజనమేమి? ఈ పరమ పతివ్రత యొక్క మనస్సెంతమాత్రము నొచ్చుకున్నను ఈ బ్రహ్మోపాసన అంతయు నిరర్ధకమగును. 1000 సన్యాసులైనను సంసారియు జ్ఞాని ఒక్కనికి సమానులు కాలేరు. ఇట్టి పతివ్రత రత్నములతో సంతత సాంగత్యము కలిగినచో సులభముగా కైవల్యము చూరగొనవచ్చును. ఈమె బాధపడిన నీవెన్నటికీ వృద్ధి పొందలేవు. సృష్టి స్థితి లయకర్తలగు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సహితము పరమ పతివ్రతయగు అనసూయాదేవి మహాత్మ్యమునకు అచ్చెరువంది. ఆమెకు పుత్రులైరని వినియున్నావు. పతివ్రత మనమును నొప్పించుట రౌరవాది నరకములకు కారణము సుమా. నీకు తెలియని ధర్మములు లేవు. నీవు పాండురంగని అనుగ్రహమును జన్మించినవాడవు. ఆచార్యుడొక్కడే రక్షకుడని ఆశ్రయించినవాడవు. ఆధ్యాత్మతత్వమునంతయు ఆమూలాగ్రము నెరిగినవాడవు. నీవంటి ప్రజ్ఞావంతుడు మరియొకడుండడు. అట్టివాడకు నీయందు అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్యను నిష్కారణముగా విడిచిపెట్టి సన్యాసం పుచ్చుకొన్నావన్న దోషము వ్యర్థముగా నారోపింపబడుట యుక్తము కాదు. నా మాట విని ఈమెను అంగీకరించి గార్హస్థ్యధర్మమును అవలంబించి నాకు సంభవించిన అపవాదమును తొలగించి కృతార్థుడవై బ్రహ్మానందమును అనుభవింపుము. అంతర్వైరాగ్యమే ప్రయోజనకారి కాని బాహ్య వైరాగ్యమే మాత్రము ప్రయోజనకారి కాదు. ఇతర చింతలు మాని నేను చెప్పినట్లు నడుచుకునుము. నీకు సమస్త శ్రేయములను కలుగును అని అనేక విధములు బోధించి అతనిని సమాధానపరిచి అతని జడలను కాలిగుడ్డలను దీయించివేసి గృహస్థ వేషమునకు తగిన వస్త్రములు గట్టించి తన వద్ద గుర్చుండబెట్టుకును. ఇంతలో సిద్ధోపంతు వెలుపలికి వచ్చి శ్రీపాదస్వామికి నమస్కరించి, స్వామి, నీ కటాక్షము వలన నేను కృతార్థుడనైతిని, నా పూర్వులెల్లలను ధరించిరి అని పలికి అతని గుణములను కొనియాడెను. రుక్మాభాయి స్వామి అనుమతి ప్రకారము తన వికార వేషమును తీసివేసి సముచిత ప్రకారముగా వస్త్రభూషణమును అలంకరించుకుని సాక్షాత్తు లక్ష్మీదేవి వలె వచ్చి భక్తి ప్రపత్తులతో నచ్చట కూర్చుని ఉన్న భర్తకును, గురువునకును, పితృదేవులకును నమస్కరించెను. శ్రీపాదస్వామి ఆమెకు బ్రహ్మోపదేశము చేసి నడవవలసిన పద్ధతులనెల్ల విస్తుముగా తెలిపి వారిని 2-3 దినములు అచ్చటనే నిలుపుకుని తరువాత విఠోబాకు చెప్పవలసిన బుద్ధులన్నింటినీ చెప్పి ఆశీర్వదించి స్వదేశమునకు వెళ్లుటకు సెలవిచ్చెను. విఠోబా గురువును విడిచి వెళ్లుటకు మనస్సొప్పక చేతులు జోడించి, స్వామి, నన్ను సంసార సాగరంలో బడవేయుచున్నావు. భార్యయున్నదన్న సంగతిని చెప్పక బ్రహ్మోపదేశమును పొందినందుకు ఈ శిక్ష నాకు విధించితివి కాబోలు. లేకున్నా నన్నిట్లు చేయవు. ఇది తప్పిదముగా నుంచి నాకు శిక్ష విధించుట వాస్తవమైన దయచేసి ఈ నేరమునొక్కదానిని మన్నించి ఏ విధముగానైనను నన్ను రక్షింపవలనని బ్రతిమాలుచో కంటికి మంటికి నేకధారగా రోదనము చేయసాగెను. శ్రీపాదస్వామి, నాయనా విచారించకుము. నీకు నా ఎందుగల ప్రేమాతిశయములతో నీకు నా తపమునంతయు ధారపోసిని కదా. దీనివలన నీ ఒక్కడివే కాక నీ పూర్వులెల్లరూ సద్గతిని చెందిరి. నీకు త్రిమూర్తుల అంశమున ముగ్గురు కుమారులు, పరాశక్తి అంశమున ఒక కుమార్తెయును ఉదయంతురు. వారి వలన నీకు అమంద బ్రహ్మానందము కలుగును. నీ భార్యకు నేను నలుగురు బిడ్డలు కలుగునట్లు వరమిచ్చితిని. కనుక నా మాట నెరవేర్చుము. పురాకృత సుకృత విశేషముచే నాకు నీ వంటి సత్పురుషుని శిష్యునిగా పరిగ్రహింపగలిగిన భాగ్యము లభించినది. నా మాట విని నీవు మెల్లగా స్వస్థలము చేరి నీ భార్యతో కలిసి కాపురము చేయుచుండుము. ఇంతలో నేను సంచార సమాధిని పూర్తి చేసి నీ యద్దకు వచ్చేదను అని చెప్పి అతనిని సమాధానపరచెను. విఠోభా స్వామికి నమస్కరించి, స్వామి, చపల స్వభావము గల సంసార ప్రతిబంధకము ఒకవేళ సమాధినిష్టను చెడగొట్ట దలపెట్టినచో బ్రహ్మమన్న దృఢప్రజ్ఞ పోయి అజ్ఞానముచే గపబడి మాయాంధకారమున చిక్కి త్రోవగానక త్రొక్కడపడవలసి వచ్చును కదా. దానికేమి చేయవలేనో సెలవిమ్మని చెప్పెను. అడిగెను. స్వామి చిరునవ్వుతో, నాయనా, ఆ విషయమై సందేహింపబనిలేదు. అఖండమై, అవ్యయమై, అవాంగ్మానసగోచరమై, ఆనందమయమై, అద్వితీయమై, సగుణ నిర్గుణమై, అణువై, మహతై, స్వయం ప్రకాశమై, సర్వవ్యాపి అయి, సర్వాంతర్యామి అయి, మహావాక్యంబుల ఎంతయును ఎంతమున వెలుంగుచున్నదై, సంతత బ్రహ్మానందదాయకమై వెలియుచున్న పరబ్రహ్మమును నిరంతర తైలధారవరే అవిచ్ఛిన్నముగు నిశ్చల ధ్యానముతో హృదయమునందు సంస్మరించుచో పరమశివుడు సనక సనందాదులకును, జనకుడు సుఖనారదాదులకును, విష్ణువు శివ ప్రహ్లాదులకును, బ్రహ్మ భృగు పులస్త్యాదులకును, వశిష్ఠులు శ్రీరాములకును ఉపదేశించిన మహామంత్రమును నిరంతరము జపించుచో జ్ఞానమే మౌనమనియు, మౌనమే జ్ఞానమనియు తెలుసుకుని సచ్చిదానంద సామ్రాజ్యమును అనుగ్రహించు మహావాక్యము యొక్క ముఖ్యార్థమును విడువక మరణము చేయుచున్న ఎడల భవబంధము ఎప్పుడును దలపచూపదని విస్తుముగా తెలిపి మాయావరణమును తొలగించి మౌన నిష్ఠాగరిష్ఠుడవైయుండుమని ఆశీర్వదించి గురుతుర్యమార్గమును బోధించెను. స్వదేశమునకు బోవుటకు సెలవిచ్చి వారి నూరి బయట బయలు వరకు సాగనంపి వెనుకకు మరలెను. తాను సంచార సమాధిని సాధించుటకై స్వేచ్ఛగా పోయెను. విఠోభా తన భార్యయగు రుక్మాబాయి, మామయ్యగు సిద్ధోపంతులతో కూడా పుణ్యక్షేత్రములను దర్శించుచో పుణ్యతీర్థములందు గ్రుంకులిడుచో సత్పురుషులను సేవించుచో కొలది దినములకు అలకావతి చేరెను. రుక్మాబాయి ఆచార్యుడు ఉపదేశించిన ప్రకారము మహావాక్య తాత్పర్యమును రహస్యముగా అనుసంధించుచో ఆనందాతిశయమును జొక్కుచో భర్తను సేవించుచుండెను. విఠోభా రుక్మాబాయిని తీసుకుని అడవికేకుట సిద్ధోపంతు తన అల్లుడు ఇల్లు చేరుటచే సంతోషమున ఒకనాడు బ్రాహ్మణ సంతర్పణము చేయనించి ఆ గ్రామములోనున్న వైదికులకు భోజనమునకు చెప్పెను. విఠోభా సన్యాసము నుండి గృహస్థులగుట అతని అవివేకము గూర్చి వారనేక విధముల నిందించువారు. అందువల్ల సిద్ధోపంతు భోజనమునకు చెప్పగానే వారెల్లరూ ఒకచోట సభ చేసి అతనితో, అయ్యా, నీ అల్లుడు సన్యాసమును తీసుకునుట అందరికీ తెలిసిన విషయమే కదా. అతడిప్పుడు ఆ ఆశ్రమమును వదిలి మరలా గృహస్థాశ్రమమునకు వచ్చుట శాస్త్రవిరుద్ధముగా ఉన్నది. అమృత స్నానము చేసిన పిదప మద్యపానము చేసినట్లు, వేదాంత శాస్త్రమును అభ్యసించిన పిదప కొక్కోక శాస్త్రము నదిగమించినట్లును, బ్రాహ్మణత్వమును పొందిన పిదప చండాలత్వమును పొందినట్లును సర్వోత్కృష్టము సన్యాసమును వదలి మరలా సంసారుడైనాడు. అతనితోగూడి మీరును బ్రాహ్మణత్వమునే ముంచి వేయ ప్రయత్నించినారు. ఈ ఆచారము శృతి స్మృతి విరుద్ధమైనది. కావున మేమిప్పుడు మీ ఇంట భోజనము చేయుటకు వీలుపడదు. మీ అల్లుని కూతుర్ని మీ ఇంటి నుండి వెడలగొట్టి ప్రాయశ్చిత్తము చేసుకున్నచో మీ ఇంట భోజనము చేయుదుము, లేకున్నా మిమ్మల్ని కూడా కులము నుండి వెలివేయుదుము. అల్లుడును కూతురును గావలసియున్న నీ ఇష్టము వచ్చినట్లు నడుచుకునవచ్చును అని బలికిరి. సిద్ధోపంతి యోచించి వారితో, అయ్యలారా, నా అల్లుడు విషయవాంఛల చేత గృహస్థాశ్రమమును స్వీకరించలేదు. గురువాజ్ఞ మేరకు వర్తించినాడు. కనుక అతని విషయం నందు దోషము లేదు. మీకు తెలియని ధర్మములు లేవు. కనుక దయయుంచి కొంత ఏచుంపుడని ప్రార్థించను. వైదికులు కోపావేశపరులై, బాగున్నది, భ్రష్టునితో చేర్చి మమ్మల్ని అందరూ భ్రష్టును చేయుచున్నావు. ఇక నిప్పుడును మా ఎదుట ఈ ప్రస్తావనము నెత్తకు అని అతని ప్రార్థనను నిరాకరించి విఠోభాను వెలివేసినట్లుగా దేశదేశములకు కాంక్ష పత్రికలను వ్రాసి చివాలను విలేచిపోయిరి. విఠోభా ఈ విషయమును విని ఎంతమాత్రము విచారపడక ప్రళయకాల వర్షమునకు చెలింపని పర్వతము వలె ధైర్యముతో సిద్ధోపంతును చూసి, స్వామి, నేనిచ్చటికి వచ్చి రాకమునిపే ఇట్టి సంకటములు ప్రకులు సంభవించుట ఆరంభించిన జీవితాంతము ఈ గ్రామమునందు ఎట్లుండవలనో యోచింపుము. ఒక్క నిమిషమైన నిచ్చట ఉండుట నాకిష్టము లేదు. దయచేసి నాకు సెలవిచ్చినచో అరణ్యమునకు వెళ్లి నివసింతును. నేను లేకున్నా మీకు ఎట్టి ఇబ్బందులు లేక నెమ్మదిగా ఉండవచ్చును అని అడిగను. రుక్మాభాయి, నాయనా, మా వలన మీకనేక కష్టములు కలుగును. సమీపారణ్యమున వసించి ఇప్పుడప్పుడు వచ్చి మిమ్మలను దర్శించి పోగలను. దయచేసి మమ్ము పంపుడు అని ప్రార్థించను. సిద్ధోపంతు సమ్మతించను. విఠోభా తన భార్యగు రుక్మాబాయితో కూడి బయలుదేరి కొంత దూరమునున్న ఒక అడవి చేరి ఎందుకు కొండ గుహలో వసించి సర్వదా సమాధినిష్టయందు చుక్కి బ్రహ్మానందమును అనుభవించుచుండెను. రుక్మాబాయి అలకావతికి వచ్చి తల్లిదండ్రులను దర్శించి తమకు కావలసిన భోజన పదార్థములను తీసుకుని పోవుచుండెను. రుక్మాబాయి గర్భమున త్రిమూర్తులను పరాశక్తియు ఉదయించుట. శ్రీపాదస్వామి కాశీకి తిరిగి వచ్చి తన శిష్యుడగు విఠోభాను తలచి అతనికి ఆదిశక్తి త్రిమూర్తులు బిడ్డలగునట్లు వరమిచ్చుట తలబోసి వారు తనకు ప్రసన్నులగుటకై ఏకాగ్ర చిత్తముతో నొక ముహూర్త మాత్రము ధ్యానము చేశను. వారు ప్రసన్నులై అతని ముందు నిలిచి, పరమహంసోత్తమ, మీ వలన మా వలన నీకు కావలసిన పని ఏమో తెలియజేయుము అనిది. శ్రీపాదస్వామి కన్నులు విచ్చి వారిని దర్శించి భక్తితో నమస్కరించి వారిని అనేక విధములుగా స్తుతించి, జగద్రక్షకులలారా, సర్వజ్ఞులకు మీకు తెలియని విషయము లేదు. ప్రమాదవశమున ఒడలు మరచి నా శిష్యుడగు విఠోభాకు తమరు నలుగురును బిడ్డలుగా అగునట్లుగా వరమిచ్చి తిని దీనిని ఎట్లయినను సార్థకపరిచి నన్ను కృతార్థుణ్ణి చేయుము అని ప్రార్థించను. విష్ణుమూర్తి మందహాసము చేసి, పరమహంస శిఖామణి, ఈ సంకల్పము నీ యత్నము వలన కలిగినది కాదు. లోకమున ధర్మము నిర్మూలమై జనులు పాపకర్మాచరణమునందు ప్రోత్సాహము కలవారే దుర్మార్గ వర్తనులగుటచే వారిని జక్కబరిచి సన్మార్గమునకు తెచ్చి ధర్మమును ధరించుటకై ముందే మేము నలుగురము భూలోకమున అవతరింప నిశ్చయించి ఉంటిమి. అందువల్ల నీకెట్టి సంకల్పము కలిగినది? విఠోభా అన్యుడు కాడు, సాక్షాత్ వశిష్ఠాంశ సంభూతుడు. పూర్వము దశరథ మహారాజునకు లోకరక్షణార్థమై నేనును ఆదిశేషుడును శంఖచక్రములను కుమారులుగా అవతరించినప్పుడు ఒకనాడు దశరథుడు అంతఃపురమున తన భార్యలతో సల్లాపసుకమును అనుభవించుచో ఉల్లాసముగా కూర్చుండి ఉండెను. నేనతని తొడమీద కూర్చుండి నానావిధములకు లీలలను గావించుచో అతనికి ఆనందము కలిగించుచుండిని. భరత లక్ష్మణ శత్రుఘ్నులు తండ్రి తొడమీద కూర్చుండవలన అభిలాషతే పెనుగులాడుచుంటిరి. అతడు పరమానందభరితుడై ఇరువురును తొడల మీదను ఇరువురును మూపుల మీదను గుర్చుండబెట్టుకును. నేనును లక్ష్మణుడు మూపులపై గుర్చుండ నుంచి భరత శత్రుఘ్నులను క్రిందకి లాగజొచ్చితిమి. వారిరువురు తండ్రి కుత్తుకలను గట్టిగా పట్టుకుని దిగకపోయిరి. మేమిరువురు మూలేచి ముందు వెనుకలు నిలిచి అతని కంఠమును లాగజొచ్చితిమి. కౌశల్య కైకా సుమిత్రులు సంతోషము బట్టలేక చప్పట్లు కొట్టి నవ్వసాగిరి. దశరథుడి తనువు పులకరింప కనుకొనకల నుండి యానంద బాష్పములు రాలా సంతోష సాగరమున తెలియాడుచుండెను. ఈ వినోదము నెల్లజూచి వశిష్ఠ మహర్షి పరమానందభరితుడై, పుత్రభాగ్యము కంటే నత్యుత్తమ భాగ్యము లేదని ఎంచి నన్నును లక్ష్మణుణ్ణి తన మూపులపై కూర్చుండజేసుకుని రాజును కలిగిన ఆయాసమును కొంత నివర్తి చేసినట్లు అభినయించి తన మనస్సులో నిక్కబారుచుకున్న పుత్రకాంక్షను ఒక్క విధముగా అనునయింపజొచ్చెను. కాని నా పాదస్పర్శ వలన అతని కోరిక బలపడి, రామా, నిన్ను పుత్రునిగా పడేయగలిగిన భాగ్యము ఎన్నడూ సమకూడునో నాడు కదా నా జన్మము కృతార్థమగునని ఆనంద బాష్పములతో నా పదములకు అభిషేకము చేశాను. నేను అతనికి హరిహర బ్రహ్మరూపములతో దర్శనమిచ్చితిని. దేవా, నీ ఒక్కడివయ్యి మూడు రూపములతో నగపడుచున్నావు. పరమ పవిత్రుడగు అత్రిమునికి మీరు మువ్వురును పుత్రులై అతనిని స్తుతిపాత్రును నొచ్చినట్లు నా యందు అనుగ్రహముంచి ఈ రాజనుభవించుచున్న బ్రహ్మానందమును నాకును కొంత ప్రసాదించి కృతార్థుల్ని చేయుమని వినయముతో బలికి నా చెక్కులు మృద్దాడెను. అతనికి దివ్యజ్ఞానం ఉదయించెను. ఇదివరకు తనలో మాట్లాడుకున్న మాటలనెల్లా మరిచిపోయి దశరథుని చూచి, ప్రభు, నీ భాగ్యమే భాగ్యము. నీవు ముక్కిలి మిక్కిరి పుణ్యవంతుడవని కొనియాడి మమ్మిద్దరును రాజుతడి మీద కూర్చుండబెట్టి అతని వద్ద సెలవంది తన ఆశ్రమమునకు బోయెను. తన భార్యతో, ఓసి, నాకెందులకో పుత్రవ్యామోహము కలిగినది. త్రిమూర్తులను పుత్రునిగా బడాయవలనన్న కోరిక నన్ను విశేషముగా బాధించుచున్నది. నా మనస్థైర్యము హరింపవేసినది అని చెప్పి ఆశ్చర్యపడజొచ్చెను. అరుంధతీదేవి సంతసించి, స్వామి, దేవసభయందు నారదుడు అనసూయాదేవి యొక్క మహత్వమును వర్ణించుట విన్నప్పటి నుండి త్రిమూర్తులను పుత్రులుగా బడేవలననియు పార్వతీదేవి హిమవంతునకు బుట్టి పరమశివుని వివాహము చేసుకున్న వైభవమును చూచినప్పటి నుండి పరాశక్తిని పుత్రికగా బడేవలననియు మిక్కిలి కోరిక కలిగినది. నీతో విన్నవించుటకు భయపడి ఇన్ని దినములు కూరకుంటిని అని పలికెను. వారిట్లు సంభాషించుచుండగా దేవలోకము నుండి నారదుడు అచ్చటికి వచ్చి వారి కోరికకు మెచ్చి, మీ సంకల్పములు ఇంకను మరియు పెక్కు సంకల్పములను కలియుగమున ఫలించును. ఈ విషయమును బ్రహ్మ మహర్షులతో చెప్పుచుండగా వింటిని, మీ కోరిక నెరవేరును, సంశయము లేదని చెప్పెను. వశిష్ఠుడు నారదునకు తమ గుట్టు తెలిసినదనియు అతడు లోకమును జాటకుండుటకు తగిన సదుపాయమును వెతకవలిగినయో ఆలోచించి, స్వామి, మేమాదిశక్తి త్రిమూర్తులను బిడ్డలుగా కనుటకై కలియుగమున ఉదయించినప్పుడు మాకు తత్వోపదేశము చేయుటకు నీవు ఆచార్యుడివై అవతరించినట్లును అంతవరకు ఈ రహస్యములు ఎక్కడను బయటపరచకుండునట్లును వరమనుగ్రహింపము అని ప్రార్థించెను. నారదుడు అనుగ్రహించనెనను. ఆ కారణముచే నీవిప్పుడు నారదాంశమున అవతరించితివి. అరుంధతి వశిష్ఠుల అంశమున రుక్మాభాయి చైతన్యస్వామియును పుట్టిరి. కావున నీ సంకల్ప ప్రకారము మేము నలుగురము ఇప్పుడు మీ దంపతులకు బిడ్డలుగా అవతరింపబోయేదము సంశయింపబనిలేదు అని సెలవిచ్చి అంతర్థానమయ్యిరి. శ్రీపాదస్వామి పరమానందభరితుడై బ్రహ్మానుసంధానము చేయుచుండెను. విష్ణుమూర్తి పరమశివునితోనూ చతుర్ముఖునితోనూ పరాశక్తితోనూ భూలోకమున ధర్మము నశించి ప్రజలు అజ్ఞానాంధకోపమున బడి పాడుగుచుండుననియు తాము రుక్మాభాయి విఠోభాలకు బిడ్డలుగా అవతరించి జనులకు తత్వోపదేశమునొచ్చి ధర్మమును ఉద్ధరింపవలననియు తెలిపెను. వారు తమ అంశములను విఠోభా తేజమునందు ప్రవేశపెట్టిరి. వెంటనే మన్మధుడు విఠోభా మనస్సును కలతపరచి బ్రహ్మనిష్ట నుండి మరలించి రుక్మాభాయి యందు వ్యామోహమును కలిగించెను. క్రమముగా త్రిమూర్తులు పరాశక్తియగు రుక్మాభాయి గర్భమునందు ఉదయించిరి. ఆ దంపతులు క్రమముగా ఈశ్వర అంశమున అవతరించిన కుమారునకు నివృత్తిదేవుడనియు విష్ణుమూర్తి అంశమున అవతరించిన కుమారునకు జ్ఞానదేవుడనియు బ్రహ్మాంశమున అవతరించిన పిల్లవానికి సోపానదేవుడనియు పరాశక్తి అంశమున ఉదయించిన చిన్నదానికి ముక్తాదేవి అనియు నామకరణములు చేసి వారిని అనురాగమును పెంచుచో వారి బుద్ధిమురుపములను చూచి మిక్కిరి సంతోషించుచుండిరి. బ్రహ్మ విద్య నిరవద్యముగా అభ్యసించి అఖండ బ్రహ్మానంద సాగరమున తేలియాడుచుండు నభేద ప్రతిపత్తియు స్థిర చిత్తము కలిగి సమాధియందు జొక్కియున్న చైతన్యస్వామి సృష్టి స్థితి లయములకు కారణకర్తలయ్యున్న త్రిమూర్తులను పరాశక్తిని బిడలుగా గని వారి ఎందుగల ప్రేమానుబంధముచే బ్రహ్మానందమును కూడా మరిచి ఉండెను. పుత్రవాత్సల్యమంత పనిచేసినది. రుక్మాభాయి వారమునకొక పర్యాయము పురమునకు బోవుచో పుట్టింటి నుండి తమ భోజనముకు కావలసిన వస్తువులనెల్లా తెచ్చుకునుచో భర్తను పుత్రులను పోషించుచుండెను. 6 సంవత్సరములు ఇట్లు గడిచెను. విఠోభా కుటుంబము అభివృద్ధి ఎగుకలది సిద్ధోపంతి యొక్క యావదాస్తియు తరిగిపోయి జీవనమునకు ఇబ్బంది అయ్యను. ఒకనాడు ఉదయమున నలుగురు బిడ్డలను విచ్చలవిడిగా నాడుకునుచో ఉండిరి. రుక్మాభాయి చైతన్యస్వామియు వారి ముచ్చటలను చూచి ఆనందించుచుండిరి. రుక్మాభాయి భర్తతో తన తండ్రికి సంబంధించిన దుర్దశను తెలిపి తమకింకా అచ్చట నుండుట సరిపడదని పట్టణమునకు వెళ్లినచో ఏదైనా కాయకష్టము చేసి జీవనము చేయవచ్చునని తెలిపెను. అతడు సంసార భారము వలన సమాధినిష్ట చెడినదని ఎంచి, ఓసి, నీవు ఈ బిడ్డలను తీసుకుని పట్టణమునకు పోయి అచ్చట సుఖముగా నుండుము. నేను వచ్చినచో మన వారికి కొన్ని కష్టములు కలుగును. కావున నాకచ్చటికి వచ్చుటకు ఇష్టము లేదు అని చెప్పెను. రుక్మాభాయి, స్వామి, ప్రత్యక్ష సుఖానుభవమును ప్రసాదించు భర్తను విడిచి వెళ్ళుట ధర్మపత్నికి యుక్తము కాదు. ఒక్క నిమిషమైనను నిన్నెడబాసి ఉండలేను. ఈ బిడ్డలను తీసుకుని వెళ్ళి నా తల్లిదండ్రుల వద్ద విడిచి వచ్చెదను. మనకు కొంత భారము తగ్గునని పలికెను. విఠోభా సంతసించి ఆమె బిడ్డలను పట్టణం నందు విడిచి వచ్చు లోపల నింకొక వనమునకు వెడలిపోవచ్చుననియు ఆమె తిరిగి వచ్చి చింతాక్రాంతయ్యి పుత్ర వాత్సల్యము చేత మరల పుట్టింటికి పోవున నీవు నిశ్చయించి నీవు చెప్పిన విషయం యుక్తముగానున్నది, అట్లే విడిచిరమ్మనను. రుక్మాబాయి బిడ్డలను తీసుకుని పట్టణమునకు వెళ్ళను. చైతన్యస్వామి సంసారమును అనేక విధములుగా నిందించి గురుదేవుని స్మరించి ఎచ్చటి నుండి బయలుదేరి మరి యొక్క కారడవికి చేరి ఒక నిగూఢ స్థలమున కూర్చుండి కన్నులు మూసుకుని ఇంద్రియములను చదలకుండా నిలిపి అంతర్నేత్రములను తెరచి ఆనంద మాత్రముగానున్న పరబ్రహ్మమును అందు గలసి సంకల్ప వికల్పము నెలల నాశనము చేసి మాయాంధకారములను అణచి మహదానందమున జొక్కి నివాత దీపములే బ్రహ్మనిష్టయందు నిశ్చరత నుండి ఉండెను. రుక్మాబాయి పట్టణమునకు చేరి తల్లిదండ్రులకు నమస్కరించి భర్త చెప్పిన విషయములను వారికి తెలిపి వానికి నచ్చజెప్పి బిడ్డలు నచ్చట విడిచి వెళ్ళుటకు కాళ్ళు రాక విధి లేక వారి నచ్చట విడిచి తిరిగిపోయి అడవియందున్న కొండ గవి చేరెను. తన పెనిమిటి కనబడలేదు. ఏదైనా కార్యార్థమచ్చటికైనా వెళ్ళి ఉండవచ్చునని ఎంచి అతని రాకకు నిరీక్షించుచుండెను. సూర్యాస్తమయ్యమయ్యను. చీకటి పడినప్పటికి అప్పటి నుండి తెల్లవారు వరకు కారడవిలో నచ్చట నచ్చట దిరిగెను. అని భర్త జాడ కనబడలేదు. అతనిని గూర్చి చింతించి దిక్కుతోచక గట్టిగా రోదనము చేయసాగెను. ఇంతలో సూర్యోదయమయ్యను. రుక్మాబాయి ఆకాశము వైపు జూచుచో, పరమేశ్వర దీనబంధు, నన్ను ఆపద నుండి రక్షింప. నీవు తప్ప సమర్థులెవ్వరూ లేరు. కరుణించి రక్షింపుము అని ప్రార్థించి అరణ్యమున పెనిమిటికై వెదకసాగెను. సిద్ధోపంతు నింట బిడ్డలు తల్లిదండ్రులను దలచుచో వెక్కి వెక్కి ఏడుచో తల్లిబోయిన దారినే చూచుచో అవ్వయు తాతయు ఎంత బుజ్జగించినను సమ్మతింపక తన తల్లిదండ్రులు కడకు పోవాలని చెప్పుచో ఒకరి వెంట ఒకరు తల్లిపోయిన దారిని నడువసాగిరి. అవ్వయు తాతయు పరిగెత్తుకుపోయి వారినందరినూ తీసుకుని వచ్చి అనేక విధములకు లాలించి బలవంతముగా నన్నము తినిపించి నిద్రపుచ్చిరి. బిడ్డలు నిద్రయందును తల్లిదండ్రులను దలంచుకుని కలవరించుచో ఉలికిపడుచుండిరి. సిద్ధోపంతును అతని భార్యను వారి సంకటమునము చూచి మిక్కిలి బాధపడజొచ్చిరి. పిఠోభా బిడ్డలను దలచి విచారపడుట. మహారణ్యమునందు ఏకాంతమున కూర్చుండి బ్రహ్మానుసంధానము చేసుకునిచున్న విఠోభాకు చిత్త వైకల్యము కలిగి సమాధిని చెరగొట్టుటచే బహిర్ముఖమునకు తిరిగి మనస్సును అనేక విధములుగా కలవరపడుచుండొచ్చాను. బిడ్డలపై జ్ఞప్తి వచ్చి కంటదడిపెట్టి బిడ్డల ముచ్చటల నెల్ల దలచి విచారపడుచో, భగవంతుడా, నన్నెంతటి దురవస్థకు పాలు చేసేటివి. బిడ్డలు బిడ్డలని తలుచుకుని గడ్డి తినేవారికి ఒక బిడ్డనియ్యవు గాని వలదన్న వారికి మాత్రం బలవంతముగా ననేకులనిచ్చదవు. ఆహా, నీ కఠినత్వము నేమనవలను అని పశ్చాత్తాపడి తన బిడ్డల గూర్చి, హా నివృత్తిదేవా, నీ చేయి సోకగని చిత్తము నిశ్చలత పొంది బ్రహ్మానందమును ప్రసాదించును కదా. హా జ్ఞానదేవా, నీ పదము సోకినంత మాత్రమున అమోఘములగు మాయాభ్రమలెల్ల తొలగిపోయి దుఃఖములు నశించి అవాంగ్మానసగోచరముగు ఆనందముదయించి పరమసంతునందించును కదా. హా సోపానదేవా, నీ తను సోకగానే పరమరహస్యముగు తత్వమంతయు బయలుపడి ఆత్మస్వరూపము కరతలామలకమగును కదా. హా ముక్తాభాయి, నిన్ను తొడమీద కూర్చుండబెట్టుకున్న అణిమాది సిద్ధులెల్లా సులభముగా సిద్ధించుటయేగాక మనస్సు నిర్మల బ్రహ్మానందమున చొక్కుచుండును కదా. అయ్యో, ఇట్టి బిడ్డలను పట్టణమును విడిచిపెట్టి రమ్మని ఎందులకు చెప్పి తిని నాయంతటి పాపాత్ముడుండునా వారిని జోడకున్న నా ప్రాణములు నిలుచునాయని తలపోయిచో భార్య యొక్క సుగుణ సంపదను తలచి విచారపడుచో తన వలన జరిగిన అకార్యమునకు తన్ను తాను దూషించుకునుచో నేమి చేయుటకు దోచక భక్తి ప్రపత్తులతో పరబ్రహ్మమును తలచి 4 వేదములకును, 6 శాస్త్రములకును, 18 పురాణములకును, 28 యాగములకును గోచరము కాక తత్వవేత్తలకు ఎరుగదగియుండి లోకములకు సృష్టిస్థితి లయములకు కారణమై సకల జంతువుల హృదయములయందు నివసించినదియు సర్వభూతములకు ఆశ్రయమై నిరంతరము జీవకోటి చేత ఆచరింపబడు పుణ్యపాప మిశ్రమములకెల్ల సాక్షి అయి వెలయుచున్న సత్పదార్థమునకు నమస్కరించుచున్నాను. మాయాకాశ్రయమై మాయయందు ప్రతిఫలించి వైరాజ హిరణ్యగర్భ అవ్యాకృతులకు నియంతయై జంగమ రూపమగు మనుష్య పశుపక్ష్యాదుల చేతను ఇంద్రియముల చేతను స్థావర రూపమగు పర్వత వృక్ష గుల్మాదుల చేతను విషయముల చేతను కలుగుచున్న ప్రపంచ రూప సంసారమునెల్ల భరించి జీవునకును కూటస్థునకును విలక్షణమై సచ్చిదానంద నిత్య నిర్మలత్వమును నిర్మలత్వములు అను పంచలక్షణములు కలదేయై జ్ఞానాజ్ఞానములకు అతీతమై వెలయుచున్న పరమాత్మని స్మరించుచున్నాను. గాయత్రి మొదలగు మహామంత్రములకు ఆశ్రయమై సంకల్ప వికల్పరహితమై షడ్భావ వికార శూన్యమై గుణాతీతమై ద్వైత వృత్తియు సాక్షివృత్తియు అఖండాకార వృత్తియు లేనిదై వెలయుచున్న పరబ్రహ్మమును సేవించుచున్నాను. నిత్యమై నిర్మలమై జ్ఞానస్వరూపమై మాయాతీతమై శుద్ధ సత్వమై ప్రకాశించుచున్న పరమాత్మను ధ్యానించుచున్నాను. పరమేశ్వర, నేను సంసారము అను కేకారణ్యమునందు జిక్కి త్రోవగానక సంకటపడుచున్నాను. నన్ను రక్షింపగల పరమదయాళువుడవు నీవే. నీవు దాక్షణ్య నిధివి, సదానందుడవు, సర్వార్థప్రదుడవు, నిర్వికల్పుడవు, నిర్గుణుడవు, నిరామయుడవు, నిశ్చలుడవు, నిరంజనుడవు, నిర్మలుడవు. నిన్ను సేవించువారికి ఎట్టి ఆపదలు రావు. నన్ను రక్షింపుము అని అనేక విధముల ప్రార్థించను. ఆకస్మికముగా అశరీరవాణి, విఠోభా, విచారపడకుము, కష్టములు తొలగిపోయి సుఖము అనుభవింపగలవని చెప్పెను. విఠోభా తనువు బులకలు మొలకలెత్త ఆనందాతిశయమున విస్మృతి నుండి చిత్రప్రతిమ వలె చేష్టలు దక్కి యూరక కూర్చునియుండెను. రుక్మాభాయి అతని వెదుకుచో దైవయోగమున అచ్చటికి వచ్చి పరమానందభరితి అయి, ప్రాణనాథ, నన్నిట్లు మోసపుచ్చి రావచ్చునా అని అతని పాదములపై బడి ఏడ్వాసాగెను. విఠోభా ఉలిక్కిపడి లేచి భార్యను చూచి ఆమె యోగక్షేమములు విచారించి బిడ్డల మంచి చెడ్డలను గూర్చి విచారించెను. బిడ్డలకడకేగి వారిని విచారించుచూ ఉండమనెను. కాని ఆమె అతనికి కందమూలములు తెచ్చి సమర్పించుచో తప్పించుకుని పోవునని భయముచే అతనిని గనిపెట్టుకుని ఉండెను. ఇట్లు 3 దినములు గడిచెను. 4వ దినమున విఠోభా, సతీమణి, మనలను జోడకుండుట వలన బిడ్డలు బాధపడుచుందురు. నీ తల్లిదండ్రులు విచారించుచుందురు. నేను పూర్వమున్న పర్వత గుహకు వచ్చెదను. నీవు పోయి బిడ్డలను చూచి ఆదరించి రమ్ము. నేనచ్చటనే ఉండెదను. మోసపుచ్చి వెళ్ళుదనని ఎంత మాత్రమూ సంశయింపవలదు అని ఆమెను సమాధానపరిచి ప్రయాణము చేశాను. రుక్మాబాయి అచ్చటి నుండి బయలుదేరి అలకావతి చేరి తల్లిదండ్రులకు నమస్కరించి అత్యంత ప్రీతితో బిడ్డలను ముద్దాడి అడవి నుండి తెచ్చిన మధుర ఫలములు వారికిచ్చి మంచి మాటలతో బుజ్జగించి మరలిపోయి భర్తక ఆ విషయమును తెలిపి సంతసింపజేశాను. చైతన్యస్వామి, అభ్యాసయోగము వృద్ధియగు కొలది పుత్ర వ్యామోహమును తగ్గించుచో బ్రహ్మానందమును అనుభవించుచుండెను అని నాభాజసిద్ధుడు చెప్పగా వృద్ధ వశిష్ఠాది మునివరులు తరువాత వృత్తాంతమును తెలుపమని అడిగిరి. మునిశ్రేష్ఠులను కనుగొని నాభాజసిద్ధుడు, సిద్ధులారా, శ్రద్ధగా వినుడు. అలకాపురమున సిద్ధోపంతునకు వార్ధక్య దశ ఎక్కువయ్యను. ఆస్తి ఎంతయూ వ్యయమయ్యను. భిక్షాటనమునకారంభించి దొరికిన దానితో సంతుష్టి నుండి కాలము గడుపుచొచ్చెను. జ్ఞానదేవుడు ఒకనాడు తన తాతపడుచున్న కష్టములను చూచి అతనితో, తానును భిక్షాటనమునకు బయలుదేరి పురమున గలవారి అనేకులకు ఒక్కమారే మోక్ష సామ్రాజ్యమునకు అర్హులుగా చేయసాగెను. అసమాన సౌందర్య సౌకుమార్యములతో అలరందుచున్న జ్ఞానదేవుని యొక్క ముఖమును చూచిన వారెల్లరూ జాలిపొడుచుండిరి. అతను నెత్తుకుని చెక్కులు ముద్దులాడుచుండిరి. కావలసిన పదార్థములను ఎల్ల తెచ్చి ఇచ్చుచుండిరి. సిద్ధోపంతు ఊరున ఎక్కువగా దొరకవలసిన పనిలేక దొరుకుచున్న సామగ్రునెల్ల మూటలుగట్టి మోసుకునిపోయి ఇల్లు చేర్చుచుండెను. ఒకనాడు సిద్ధోపంతు సామగ్రి ఎక్కువగుట చేయమోయలేక ఒక వీధి అరుగు మీద కూర్చుండి విచారించుచుండెను. జ్ఞానదేవుడు, తాత, విచారించుటెందులకు నేను సగం మోసుకుని వత్తును, మూటగట్టి ఇమ్ము అని బలవంతపెట్టెను. సగము సామగ్రి వేయించుకుని మూటగట్టి నెత్తిమీద నుంచుకుని మోయిచో అతని వెంట నడుచుచుండెను. కొంత దూరం పోగా కాలికి దెబ్బ తగిలి క్రిందపడెను. మూట విడిపోయి పదార్థములెల్లా వీధి పొడుగున జల్లిపోయెను. అతడు తన తాత చూచిన కోపించునని ఎంచి క్రిందపడిన పదార్థములను తొందర తొందరగా ప్రోగుచేయుచుండెను. సిద్ధోపంతు కొంత దూరం పోయి వెనుతిరిగి చూచి పదార్థములను ప్రోగుచేయుచున్న మనుమును చూచి కోపించి, ఓరి, చేతగాని పనికి ముందుకు వచ్చితివి, పదార్థములెల్లా మట్టిపాలు చేసితివని గద్దించి గట్టిగా నెత్తిమీద ఒక దెబ్బ కొట్టెను. జ్ఞానదేవునకు కోపము వచ్చి సిద్ధోపంతును చేతితో బట్టి వెనుకకు ద్రోసెను. వృద్ధుడకు సిద్ధోపంతు బాలుని త్రోపునకు నిలవలేక మూట మీద మూట వేసుకుని పెళ్ళకిలాపడి మెల్లగా లేచి, ఓరి దుర్మార్గుడా, కష్టపడి పెంచిన నన్నింత పని చేయుదువా అని ఉర్మిచూచుచో ఆ బాలుని సమీపింపబోయెను. బాలుడు పరిగెత్తసాగెను. సిద్ధోపంతు వాని వెంటబడి జుట్టుబట్టి నోటికి వచ్చినట్లు దిట్టుచో వంగదీసి విపు మీద నాలుగైదు దెబ్బలు వేసెను. జ్ఞానదేవుడు ఆ దెబ్బలకు తాళలేక పెద్దగా నేడవసాగెను. ఆకాశ మార్గమున విమానములెక్కిపోవచ్చున్న దేవతలు ఈ దృశ్యమును చూసి భగవానుని కపట నాటకమునకు ఆశ్చర్యపడి, భక్తవత్సల, ఈ వృద్ధిని బాధ నుంచి తప్పించుకునలేక చిక్కినది చూడగా ఆశ్చర్యము వేయుచున్నది. ఈ వృద్ధుడు కాలయవనుని కంటే సమర్థుడా? కువలయ పీడనము కంటే బలిష్ఠుడా? ఈ పదార్థముల మూట గోవర్ధన పర్వతము కంటే బరువైనదా? నిన్ను నీవేమైనా మరిచియుంటివా? లేక లీలా వినోదము చేయుచుంటివా? కాదు, నీ శక్తి నీ భక్తుల విషయమే సాగదని తెలియచున్నది. ఆహా, నీవు కపట నాటక సూత్రధారివి అని అతని మహత్వమును కొనియాడిరి. జ్ఞానదేవుడు తాతకు భయపడి తన తప్పిదమును మన్నించమని దీనత్వముతో వేడసాగెను. ఆ దారిని పోవుచున్న జనుల అచటికి వచ్చి సిద్ధోపంతుతో, ఏమయ్యా, ముసలివాడివే, కొంచెమైనా కనికరము లేక ఆ బాలుని ఇట్లు బాదుచున్నావే, ఎంత కఠినుడవు, ఇంక చాలింపుము అని పలికి జ్ఞానదేవుని విడిపించి సిద్ధోపంతు క్రిందపడిన సామగ్రినెల్లా బ్రోగుచేసి మూట కట్టి కూలివానితో మోపించుకుని ఇంట ఇంచెను. జ్ఞానదేవుని తప్పిదమును తాను శిక్షించిన విధమును భార్యతో చెప్పి పశ్చాత్తప్తుడై వంట అయిన వెంటనే స్నాన సంధ్యలు నడుచుకుని బిడ్డలనందరినీ తన ప్రక్కగా కూర్చుండబెట్టుకుని భోజనము చేశెను. జ్ఞానదేవుడు బ్రాహ్మణుల గర్వమును అణచుట. ఒకనాడా పట్టణమున ఒక ధనికుడు బ్రాహ్మణ సంతర్పణం చేయించెను. సిద్ధోపంతు నలుగురు బిడ్డలతో కూడి అచ్చటికి పోయెను. బ్రాహ్మణులు వారిని చూసి కోపావేశపరులై సిద్ధోపంతుతో, ఏమయ్యా, నీకు తెలివియున్నదా లేదా? కులభ్రష్టునకు పుట్టిన బిడ్డలను వెంట తీసుకుని వచ్చి బ్రాహ్మణం పంక్తిలో కూర్చున్నావు, వీరిని బంపివేయుము, లేకున్న నిన్నేమి చేయుదుమో చూడుము అని చేదరించిరి. చిన్నపిల్లలను బలవంతముగా చేతులు బట్టిలాగి బయటకు తోసివేసి తక్కిన బ్రాహ్మణులను విస్తరణ ముందు కూర్చుండబెట్టి పదార్థములను వడ్డించిరి. వారు ఆపోసనము తీసుకునే సమయమున నివృత్తిదేవుడు వలదని వారించుచున్నను వెనక జ్ఞానదేవుడు మెల్లగా లోనికి వచ్చి పంక్తి మధ్యన ఒక విస్తరియందు కూర్చుండెను. బ్రాహ్మణులెల్లా సంసర్గదోషము సంభవించినదని ఆపోసనము క్రింద వదిలివేసి లేచిరి. కొందరు జ్ఞానదేవుని కొట్టి తిట్టుచుండిరి. సిద్ధోపంతు ముందుకు వచ్చి, అయ్యలారా, కోపించనేలా, మంచి చెడ్డలెరుగని పసిబాలుడు లోనికి వచ్చినంతనే దోషము కలుగునా? తొందరపడి పసిపిల్లవాణ్ణి కొట్టి తిట్టుట వలన ప్రయోజనమేమి? అన్యాయముగా ప్రవర్తించినచో తప్పక హాని సంభవించును అని చెప్పెను. బ్రాహ్మణులు అందుకు మండిపడి, ఓహో, పోనిమ్మని నీ విషయమే ఆపేక్ష చేసినందువలన ఇంతవరకు వచ్చినది. కులభ్రష్టునకు పుట్టిన పిల్లలను ఇంటనుంచుకుని వారితో కలిసిమెలిసి ఉన్నందున నిన్ను జాతిలో నుండి వెలివేసితిమి. ఇచ్చటి నుండి వెడిలి పొమ్మని పలుకుచో మెడబట్టి అతనిని బయటికి నెట్టసాగిరి. సిద్ధోపంతు కోపించి తన చేతనున్న పంచపాత్రను వారి మీదకి విసిరివేశను. విప్రులు యమకెంకరుల వరే సిద్ధోపంతును కొట్టి నేలబడద్రోసిరి. జ్ఞానదేవుడు కోపావేశపరుడై బ్రాహ్మణులతో, దుర్మార్గులారా, బ్రహ్మజ్ఞానము కలవారు కదా బ్రాహ్మణులు, మీ వంటి భ్రష్టులు బ్రాహ్మణునిట్లగుదురు. మీ ఎందు కిరాత ధర్మములున్నవే గాని బ్రాహ్మణ ధర్మం ఒక్కటైనను లేదు. అహింసయే పరమధర్మము అన్న వచనమును ఎంత మాత్రము పాటింపని పాపాత్ములకు బ్రాహ్మణత్వము ఎట్లు దక్కును? పెద్దవాడన్న కనికరము లేక జంతువును కొట్టినట్లు కొట్టితిరి. మీకు తగిన శాస్తి చేయుదును అని పలికి ఒక దుడ్డుకర్రను తీసుకుని ఎవరిని దగ్గర చేరనివ్వక బిసబిస విసరసాగెను. బ్రాహ్మణులు విజృంభించి అట్టహాసము చేయుచో కర్రలు తీసుకుని జ్ఞానదేవుని బట్టి కొట్టుటకు ప్రయత్నించిరి. నివృత్తిదేవుడు వెంటనే వచ్చి, అయ్యలారా, శాంతించి అక్రమమును మాని న్యాయమును విచారింపుడు అనెను. విప్రులు కోపావేశపరులై, యథాబీజం తథాంకుర అన్న లోకోక్తి తప్పున పిల్లవాండ్రని వీరిని అపేక్ష చేసినచో మన కులమునికెల్లా ముప్పు తెత్తురు, కావున ముందు వెనుక చూడక వీరి పని పూర్తి చేయవలెను, లేనిచో మన బ్రాహ్మణ్యము మునిగిపోవును అని నిశ్చయించి నివృత్తిదేవుని మీదను జ్ఞానదేవుని మీదను బడి కొట్టబోయిరి. జ్ఞానదేవుడు కండ్లెర్రజేసి రక్కసుల మూకలోకి జొచ్చిన ఆంజనేయుని వలె బ్రాహ్మణ సంగములో జొచ్చి చేతయున్న కర్రతో వారినెల్లా ఎముకలు విరగబాదెను. ఆ దెబ్బలకు బాపనుల మూక తలలు మొరలు ముక్కులు చెక్కులు పక్కలు ఒక్కలు రొమ్ములు కాళ్ళు చేతులు మూతులు పగిలి అతని ఎదుట నిలవలేక చికాకుబడి పారిపోజొచ్చను. కొందరు శరణాగతులై రక్షింపమని ప్రార్థించిరి, కొందరు పరిగెత్తిపోయిరి, కొందరు క్రిందబడి విలవిల దన్నుకొనుచుండిరి, కొందరు మాటను తలదాచుకుని ఉండిరి, కొందరు పశ్చాత్తాపడుచుండిరి. అతడిట్లు కొలది నిమిషములలో పొగరుబోతు బాపల యొక్క పొగరణిచివేసి సింహము పిల్లవలే అటునుటు తిరగసాగెను. నివృత్తిదేవుడొచ్చి జ్ఞానదేవుని చెయ్యి పట్టుకుని, సర్వజ్ఞమూర్తి, మనమిప్పుడు ఈ లోకమున ఈ విధముగా అవతరించుటకు కారణమేమి? ఇప్పుడు నీవు చేసిన పని ఏమి? ఇది అధర్మములకెల్లా బుట్టినిల్లైన కలియుగము కదా. ఈ యుగమునందు ధర్మము తలజూప వెరచునని ఎరుగవా? పైకి వేషము వేసినను బ్రాహ్మణులని పేరు పెట్టుకుని లోకమును భ్రమింపజేయు వంచకులే తరుణముగా అంతటను నిండియున్నారు. నిజమైన బ్రహ్మవ్యక్తులు లేరు. కావున మనమీ వేషధారులకు తగినట్లుగా ఆషాఢభూత వేషములు వేసుకుని మెలకుగా కార్యమును నెరవేర్చవలయను. మన మహత్వమును బయలుపరచుటకు ఇది సమయము కాదు. ఇంకనూ కొంతకాలము నిరీక్షింపవలయను, లేకున్న కార్యము చెడిపోవును. చెడిన తరువాత చక్కపరచుట మిక్కిలి కష్టము. లోకతంత్రమంతయు జరుపుటయందు అఖండ పాండిత్యము గల మహాత్ముడవగు నీకు నేను చెప్పగలిగిన అంతటి సమర్థుడనా అని పలికి కోపమును ఉపశమింపజేసి ఎల్లవారిని తీసుకుని ఇల్లు చేరెను. విప్రులెల్లా మూకలు గట్టి తమ్ము బాధించిన దుష్టులకు తగిన శాస్తి చేయవలేనని ఎంచి ఆ పట్టణపు రాజు సముఖమునకు ఏగి తమకు కలిగిన విపత్తును విన్నవించుకుని సిద్ధోపంతును అతని మనుమలను శిక్షించి సకుటుంబముగా అతనిని దేశము నుండి బహిష్కరించి తమ్ము రక్షించమని ప్రార్థించిరి. రాజువారి దేహము నుండి కారుచున్న రక్తమును చూచి కోపించి బ్రాహ్మణులను హింసించిన దుర్మార్గులను శిక్షించుట కర్తవ్యమనించి సిద్ధోపంతును మనుములతో కూడబట్టి తెచ్చుటకై రాజభటులకు ఉత్తర్వులు ఇచ్చి పంపెను. వారు సిద్ధోపంతు గృహమును ముట్టడించిరి. రాజాజ్ఞ తెలియజేసి లేచి రావలసినది అని తొందరబెట్టిరి. జ్ఞానదేవుడు బయటకు వచ్చి భటులను చూసి తమ తాత బ్రాహ్మణులు కొట్టిన దెబ్బల చేత నడువు శక్తి లేక పడకబెట్టియున్నాడు, కనుక నంత దూరము నడిచి రాలేడు అనియు, ఇప్పుడు వారిని విడిచి తక్కినవారు వచ్చుటకు వీలులేదనియూ, అందరికీ మారుగా తానొక్కడినే వచ్చేదననియూ చెప్పి వారితో బయలుదేరుటకు సిద్ధపడెను. రాజభటులు లోనికి వెళ్లి సిద్ధోపంతు స్థితిని చూసి చేయునది లేక జ్ఞానదేవుని మాత్రము తీసుకుని వెళ్లి రాజసముఖమున ఒప్పగించిరి. జ్ఞానదేవుడు నిండు కొలువున్న రాజును చూచి ఎంతమాత్రము జంకక అతని ముందు నిలుచునియుండి సముఖమునకు బిలిపించిన కారణము ఏమి అని అడిగెను. రాజతని నిర్లక్ష్యమునకు కోపించి తగిన శాస్తి చేయవలయనని ఎంచి నీవును నీ సోదరులతో గూడి అక్రమముగా నీ బ్రాహ్మణుల మీద పడి బాధపెట్టిన విషయమును విచారించి శిక్షించుటకే పిలిపించితిని అనెను. జ్ఞానదేవుడు, రాజా, నీవి విషయమును నెమ్మదిగా చెత్తగించవలను. మా వలన ఏదైనా దోషము ఉన్న మమ్ము శిక్షించవచ్చును. వీరి వలన నేరమున్న వీరిని శిక్షింపవచ్చును. మేము సంతర్పణమునకు వెళ్లగానే వీరు మమ్మలను చూసి నిష్కారణముగా పంక్తిలో కూర్చుండబెట్టమని దుర్వాదమును కొడిగట్టి నిరపరాధియగు వృద్ధుడగు మా తాతను ప్రాణములు బోవునట్లుగా కొట్టి న్యాయము చెప్పవచ్చిన మా అన్నను నిష్కారణముగా తిట్టి మమ్మందరినీ పూర్ణాహుతి చేయ తలబెట్టిరి. విషయమును విచారించి తెలుసుకొనక మునిపే శిక్షింపనించు కోపస్వభావము గల నీ సముఖమున వాస్తవ స్థితి తెలియజేయుటకు శంకింపవలసి వచ్చుచున్నది. రాజులకు నీతియు మంత్రులకు యోచనయు గురువులకు జ్ఞానమును బడతులకు మానమును ముఖ్యమైనవి. కోపస్వభావము గల రాజును కొండెములు చెప్పడి విప్రుడును తప్పక నరకములను అనుభవించును. వాద ప్రతివాదములు వాంగ్మూలములను విచారించి నిశ్చయించి నిశ్చయ స్థితి తెలుసుకొనక మునిపే చెప్పుడు మాటలు విని కోపపడుట రాజులకు యుక్తము కాదు. కోపము వలన సత్యాసత్యములను ఎరుగగలిగిన వివేకము నశించును. వివేకము లేకున్న న్యాయము చెడును. న్యాయము చెడిన ప్రజలకు ప్రభువుపై ద్వేషము కలుగును. ద్వేషము వలన దేశక్షోభ కలుగును. దేశక్షోభ కలిగిన ప్రతిపక్షులు దేశమును ఆక్రమింతురు. కావున రాజులెల్లప్పుడూ న్యాయ విచారణ యందు శాంతము వహించవలను అని పలికి అతని మనస్సును నిమిషమాత్రమున కరిగించెను. రాజు జ్ఞానదేవుని వాక్సుధారసములను కర్ణాంజలులు గ్రోలి కోపం ఉపశమించి ప్రసన్న వదనుడై బ్రాహ్మణుల వైపు తిరిగి, అయ్యలారా, వీరిని మీ పంక్తిలో నుంచు కనుక త్రోసిపుచ్చటకు కారణమేమని అడిగను. కొందరు బ్రాహ్మణులు లేచి, ప్రభూ, మా మనవి చిత్తగించవలను. ఈ పిల్లవాండ్ర తండ్రి విఠోభాయనునతుడు సిద్ధోపంతు యొక్క కుమార్తెను వివాహము చేసుకుని కొంతకాలమునకు సంసారము రోసి భార్యను విడిచి కాశీకి పోయి అచ్చటనొక పరమహంసను ఆశ్రయించి సన్యాసము తీసుకుని అభక్ష్య భక్ష్యవ భక్షణము చేసి జాతి భ్రష్టుడైనది కాక ఇంద్రియ వికారములకు లోనై సన్యాసమును వర్జించి మరలా సంసారమున ప్రవేశించి ఆశ్రమ భ్రష్టతను కూడా పొంది కొన్ని దినముల క్రిందటనే ఇచ్చటికి వచ్చినాడు. మేము వాని సంగతిని ఎల్ల విచారించి ధర్మశాస్త్రములను ఎల్ల పరిశీలించి అతని దోషమునకు ప్రాయశ్చిత్తము లేనందున అతన్ని జాతి నుండి వెలివేసితిమి. అంతనతుడు మన పట్టణమును వదిలి తన భార్యతో కూడా సమీపారణ్యమునకు వెళ్లి వాసము చేయుచుండగా అచ్చటతనికి ఈ పిల్లవాండ్రు పుట్టిది. కావున వీరిని మా పంక్తిలో కూర్చుండబెట్టుకుని భోజనం చేయుటకు వీలు లేకపోయినది. వీరి తండ్రికే ప్రాయశ్చిత్తము విధింపబడినప్పుడు వీరికెక్కడ నుండి కలుగబోవును. అందువలన వీరిని మేము త్రోసివేసితిమి. ఈ విషయమున సంశయము కలిగినచో ఆస్థాన పండితులను విచారించి వీరు దోషులైనదా నిర్దోషులైనదా మీరే వివరముగా తెలియజెప్పగలరని పరికిరి. జ్ఞానదేవుడొందులకు, మహాప్రభు, బ్రహ్మజ్ఞాన సంపన్నుడే బ్రాహ్మణుడని ఇతరులగు బాహ్య వేషధారులెల్లా బ్రాహ్మణులు కారని వేదము విధించియున్నది. అట్టి వేదవచనమును అనుసరించి మా తండ్రి పరమహంసను ఆశ్రయించి బ్రహ్మజ్ఞానమును సంపాదించి ఆచార్యుని ఆజ్ఞానుసారము మరళ గృహస్థాశ్రమమును అవలంబించిన విషయమున అతనికి వర్ణాశ్రమ భ్రష్టత కలిగినది అనుట విశ్వసించుటట్లు విచారించవచ్చును అనును. అందులకు విప్రులు, సన్యాసమును పరిత్యజించి సంసార వృత్తిని అవలంబించుట గొప్ప దోషమనియు దీనికి ప్రాయశ్చిత్తమే లేదనియు శాస్త్రములయందు విధించబడినది. ఇట్టి విధికి వ్యతిరేకముగా నడిచినవాడు నిర్దోషి కానేరడు. కనుకను సన్యాసికి విధి నిషేధములు లేకపోవుటచే చిక్కిన చోట స్వేచ్ఛగా అభక్ష్య భక్షణము చేయవచ్చును. కనుక కర్మిష్ఠులగు బ్రాహ్మణ శ్రేష్ఠుల పంక్తికి అతడు యోగ్యుడు కాడనియు పలికిరి. జ్ఞానదేవుడు, పరమహంస అభక్ష్య భక్షణము చేసినను బ్రాహ్మణుల పంక్తిలో కూర్చుండబెట్టుకుని భుజింపవచ్చుననియు అట్లు భుజించుట వలన అందరూ పవిత్రులగుదురనియు శాస్త్రములయందు విధింపబడి ఉండగా నియమము తప్పక ఆశ్రమధర్మమును అనుష్ఠించిన మా తండ్రి ఎట్లు ధర్మభ్రష్టుడయ్యనో తెలియకున్నది. పూర్వము గొప్పవారనేకులు చాలాకాలము అరణ్యమునందు వసించియు దేశాటనమునర్చియు సన్యాసమును స్వీకరించియు మరలా సంసారధర్మమును అవలంబించి లోకమున గౌరవింపబడలేదా? పరమహంసయై పరమోత్కృష్టమును వహించిన ఋష్యశృంగుడు ఒక రాజకూతురును వివాహమాడలేదా? సన్యాసము తీసుకుని చాలాకాలము అరణ్యంలో దపమాచరించిన అగస్త్యుడు లోపాముద్రను పెండ్లాడలేదా? అంతటి గొప్పవారట్లు నడిచియుండగా మా తండ్రి అందరి దోషమేమి? బ్రహ్మవేక్తలకు జాతిభేదములు కలవని ఏ శాస్త్రములందు విధింపబడినది? అట్లు విధింపబడి ఉన్నచో చండాల స్త్రీని వివాహమాడిన వశిష్ఠుడును, భూయకాంతను వివాహమాడిన వాల్మీకియును, పల్లెవాని కడుపును పుట్టిన వ్యాసుడును, చండాలుడకు శిష్యుడై అతని ఉచ్చిష్టమును స్వీకరించిన నారదుడును వర్ణభ్రష్టులై ఉండవలసిన వారే కదా. వారికెవ్వరికినీ విధింపబడిని దోషము మా తండ్రికి ఎట్లు విధింపబడినది? మా తండ్రి అభక్ష్య భక్షణము చేయగా చూచినవారెవ్వరు? వ్యర్థమైన అపవాదమును మూపి పరమ సాధువునకు అన్యాయము చేయ తలపెట్టిన దైవమూర్చునా! మహారాజా, మా తండ్రి బ్రహ్మజ్ఞానమును సంపాదించుటకై కాశీకి పోయి అచట కొన్ని దినములుండి తగిన ఆచార్యుని వెదుకుచో బ్రాహ్మణోత్తముడుగు శ్రీపాదస్వామి అను పరమహంసనాశ్రయించి అతని వద్ద తత్వోపదేశము పొంది సర్వసంగ పరిత్యాగము చేసి సన్యాసము స్వీకరించి సచ్చిదానంద వస్తువునందు కలిసి సదానందమును అనుభవించుచో గురుని ఆజ్ఞ అతిక్రమింపలేక మరలా గృహస్థాశ్రమమునందు ప్రవేశించినాడు. కాని విషయవాంఛచేత ఎంత మాత్రము సన్యాసమును విసర్జించి సంసారి కాలేదు. ఈ విషయములెల్ల తెలియక వీరు మా తండ్రిని నిర్నిమిత్తముగా దోషారోపణ చేయుచున్నారు. గుణమొక్కటే ప్రధానమనియు కులము ప్రధానము కాదనియు వేదాంత శాస్త్రములందు చెప్పబడిన వచనములకు పరాశర వ్యాస వశిష్ఠాది మహర్షుల చరిత్రములే ప్రత్యక్ష నిదర్శనములు. ఇక నీ చిత్తమునకు యుక్తముగా దోచినట్లు చేయవచ్చును అని చెప్పెను. రాజు సప్రమాణకముగాను సయుక్తికముగాను తెలిపిన జ్ఞానదేవుని మాటలను విని సంతసించి అతనికి సవినయముగా నమస్కరించి కౌగలించి అతని నీ ఉచితాసనముపై కూర్చుండబెట్టి, స్వామి, నీవు దైవాంశ సంభూతుడవు, కాని ఎడల 5 ఏండ్ల వయస్సులో ఇంతటి తెలివితేటలుండవు. ఇక పెద్దవాడివైనచో నీతో ప్రతిఘటించి మాట్లాడునంతటి ధీరులు ఈ లోకములోనుండరు. తోటి బ్రాహ్మణులైనను నీ కాలిగోటికి సాటికారు. నేడు నా భాగ్యవశమున నీ దర్శనము లభించినది. అజ్ఞానవశమున వీరి మాటలు విని నీకు అవజ్ఞ చేసి తిని నా యందు పరిపూర్ణ కటాక్షముంచి నా నేరములను క్షమింపుము అని ప్రార్థించను. కొందరు భటులను పిలిచి పసిడి పల్లకీలను తీసుకుని వెళ్ళి జ్ఞానదేవుని 3 సోదరులను వానిలో కూర్చుండబెట్టుకుని తీసుకుని రావలసినదని ఉత్తర్వు చేసి పంపెను. రాజభటులు పోయి నివృత్తిదేవుని, సోపానదేవుని, ముక్తాభాయిని పసిడి పల్లకీల మీద కూర్చుండబెట్టుకుని సగౌరవముగా రాజసభకు తీసుకుని వచ్చెను. రాజు లేచి నమస్కరించి వారిని ఉచితాసనములపై కూర్చుండబెట్టి వారు ఉపన్యసించిన నీతి విషయములను విని పరమానందమును పొంది, ఇట్టి మహానుభావులు ఈ దేశమునందు వసించుట నా భాగ్యము, మీ సందర్శనము వలన నా జన్మము పవిత్రమైనది అని వారిని కొనియాడి వారికి ధన కనక వస్తు వాహనాదులనిచ్చి బ్రాహ్మణులను చూచి, అయ్యలారా, మీరు నా యందు దయయుంచి నిర్దోషులగు ఈ సత్పురుషులను మీలో చేర్చుకుని ద్వేషమును వదిలిపెట్టి నన్ను కృతార్థునిగా చేయవలయును అని వేడి వారికి కొన్ని వరహాలిచ్చి వారిని సత్కరించి పంపెను. నివృత్తిదేవుడు మొదలగు వారు బంగారు పలకేల మీద మరలా ఇల్లు చేరిరి. తమ కొరకు ఎదురుదెనులు చూచుచున్న సిద్ధోపంతునకు నమస్కరించి జరిగిన విషయమును వివరముగా తెలిపిరి. సిద్ధోపంతు వారి ధైర్యస్థైర్యములకు మెచ్చి వారిని ఆశీర్వదించి వారి వైభవమును చూచి సంతోషింపసాగెను. మరునాడు బ్రాహ్మణులందరూ రాజసముఖమునకు పోయి పైఠాణపురిలో తమ ప్రధానాచార్యుడు ఉన్నాడనియు, ఆయన సముఖమునకు విఠోభాను సకుటుంబముగా పంపి ప్రాయశ్చిత్తము చేయించుకుని అతని వద్ద నుండి సమాధాన శ్రీముఖమును తీసుకుని వచ్చినట్లు చేయవలయ్యననియు, అట్లు చేసినచో నిరాటంకముగా అతడు కులములో జరవచ్చుననియు తెలిపిరి. రాజు సిద్ధోపంతుని పిలిపించి బ్రాహ్మణులు చెప్పిన సంగతిని వినిపించి విఠోభాను, అతని భార్యను తీసుకుని రావలసిందని చెప్పి 2 పల్లకీలనిచ్చి కొందరు భటులను అతని వెంట పంపెను. సిద్ధోపంతు తన మనుమలను మనుమరాలని వెంటబెట్టుకుని బయలుదేరి అడవికేగి కొండగవిలోయున్న విఠోభాను కనుగొని తన మనుమలు విజృంభించి బ్రాహ్మణుల గర్వభంగము చేసి గౌరవం పొంది అఖండ సంపదను పొందిన విషయమునెల్లా వివరించెను. మహారాజు నిన్ను చూడదలిచి పిలుచుకుని రమ్మనను గనుక దయచేసి నా వెంట రావాలని చెప్పెను. విఠోభా నవ్వి, వనమున వసించువానికి పట్టణమున వసించుటకు ఇష్టముండదు, కావున నన్ను నిర్బంధపరచుట వలన ప్రయోజనము లేదు. నా మాట విని ఎట్టి విచారమును మనస్సునందుంచక పిల్లవాండ్రతో గూడి పురమునకు పోయి దైవానుగ్రహము వలన కలిగిన భాగ్యమును అనుభవించుచో సుఖముగా నుండుము అని చెప్పి కుమారులను కూడా చూడక మౌననిష్ట వహించి బ్రహ్మానందమున జొక్కియుండెను. సిద్ధోపంతు ఏమియూ తోచక విచారించుచుండెను. జ్ఞానదేవుడు అతనితో, తాత, ఈ విషయమై విచారింపవలదు. నీవు భటులను తీసుకుని మెల్లగా పట్టణమునకు వెళ్ళుము. నేను 4 దినములలో మా తండ్రిని సమాధానపరచి రాజసముఖమునకు పిలిపించుకుని వత్తును అని పలికి అతనిని సమ్మతింపజేశను. సిద్ధోపంతు రాజు కడకేగి చైతన్యస్వామి 4 దినములలో వచ్చునని చెప్పెను.